ಶಾಂತರಾಯತಿಮಿರೋಪಶಾಂತಯೇ ಶಾಂತಪಾವನಮಚಿಂತ್ಯ ವೈಭವಂ ತಂ ನರಂ ವಪುಷಿ ಕುಂಜರಂ ಮುಖೇ ಮನ್ಮಹೇ ಕಿಮಪಿ ತುಂದಿಲಂ ಮಹಃ ಶರಣಂ ಕರವಾಣಿ ಶರ್ಮದಂ ತೇ ಚರಣಂ ವಾಣಿ ಚರಾಚರೋಪಜೀವ್ಯಂ ಕರುಣಾಮಸೃಣೈಃ ಕಟಾಕ್ಷಪಾತೈಃ ಕುರು ಮಾಮಂಬ ಕೃತಾರ್ಥ ಸಾರ್ಥವಾಹಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ವಿಮಲಪಟೀ ಕಮಲಕುಟೀ ಪುಸ್ತಕ ರುದ್ರಾಕ್ಷ ಶಸ್ತಹಸ್ತಪುಟೀ ಕಾಮಾಕ್ಷಿ ಪಕ್ಷ್ಮಲಕ್ಷಿ ಕಲಿತ ವಿಪಂಚೀ ವಿಭಾಸಿ ವೈರಿಂಚೀ ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಯಜ್ಞೇಶ ಅಚ್ಯುತ ಗೋವಿಂದ ಮಾಧವ ಅನಂತ ಕೇಶವ ಕೃಷ್ಣ ವಿಷ್ಣು ಹೃಷೀಕೇಶ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ ಶ್ರೀ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ. ಅರುಣಾಂ ಕರುಣಾತರಂಗಿತಾಕ್ಷೀಂ ಧೃತಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಬಾಣಚಾಪಾಂ ಅಣಿಮಾಧಿವಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನೀಂ. ಭಜೇ ಶ್ರೀಚಕ್ರಮಧ್ಯಸ್ಥಾಂ ದಕ್ಷಿಣೋತ್ತರಯೋಃ ಸದಾ ಶ್ಯಾಮಾವಾರ್ತಾಳಿ ಸಂಸೇವ್ಯಾಂ ಭವಾನೀಂ ಲಲಿತಾಂಬಿಕಾಂ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಶಾರದಾಚಂದ್ರಮೌಳೀಶ್ವರಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಜಗದ್ಗುರವೇ ನಮೋ ನಮಃ. ಜಗದಂಬಾ ಮಹಿಮೇನ ಈ ಸದಸ್ಸುಕ್ಕೆ ಸವನೀಯ ನಮಸ್ಸರು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟೂ ಒಕ ದೀಕ್ಷಗಾ ಮನಂ ನಿನ್ನ ಪ್ರಾರಂಭಿಸುಕುನ್ನ ಲಲಿತಾ ಸಹಸ್ರನಾಮ ಭಾಷ್ಯ ಪ್ರವಚನ ಮಹಾಯಜ್ಞಂಲೋ ನಿನ್ನಟಿ ರೋಜುನ ಪೂರ್ವಪೀಠಿಕ ಅನಬಡಿ ಉಪೋದ್ಘಾತಾನ್ನಿ ಚೆಪ್ಪುಕೊಂಡ ಜರುಗಿಂದ. ಈ ಉಪೋದ್ಘಾತಂ ದ್ವಾರಾ ಹಯಗ್ರೀವಸ್ವಾಮಿ ಅಗಸ್ತ್ಯ ಮಹರ್ಷಿಕಿ ಲಲಿತಾ ಸಹಸ್ರನಾಮ ಯೊಕ್ಕ ಅವತಾರಿಕನ್ನು ತಿಳಿಯಜೇಶಾರು. ಇದು ಸಾಕ್ಷಾತ್ ವೇದ ಸಮಾನಂ. ಎಂದುವಲ್ಲನು ಅಂಟೇ ಅಪೌರುಷೇಯಂ ಗನಕ ಇದು ಮಾನವ ಸೃಷ್ಟಿ ಕಾದು. ಕಾರಣ ಅಮ್ಮವಾರಿ ಯೊಕ್ಕ ಸ್ವರೂಪಮಲೈನಟುವಂಟಿ ವಶಿನ್ಯಾದಿ ವಾಗ್ದೇವತಲು ಮೊತ್ತಂ 8 ವೀರು, 50 ಅಕ್ಷಮುಲ್ಲೋ 8 ವರ್ಗಮುಲಕ ಅಧಿದೇವತಲು, అలాగే మన నుంచి పలికే శబ్దస్థానములు మొత్తం 8. ఆ 8 అధిదేవతలైన వారు సర్వమంత్రములకు అధిదేవతలు. అటువంటి వాగ్దేవతలు స్వయంగా అమ్మవారి యొక్క ఆజ్ఞతో అమ్మవారిని స్తుతించారు. సర్వ బ్రహ్మాండ శక్తులకి కేంద్రమైనటువంటి మణిద్వీప సభలో దీన్ని వివరించడం జరిగినది. అది విని అమ్మవారు ఆజ్ఞాపనం చేశారు, ఇది బ్రహ్మాండములంతటా ప్రవర్తించాలి, దీనివల్ల నా భక్తులైన వారు తరించాలి. అందుకు అమ్మవారి యొక్క సంకల్పంతో ఆవిడ ఆజ్ఞతో అమ్మవారి స్వరూపాలైనటువంటి వశిన్యాది వాగ్దేవతలను గ్రహించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం. ఇది స్తోత్రం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మంత్రరాశి, ఒక శాస్త్రం అని కూడా మనం చెప్పుకున్నాం. దీనిలో అనేక శాస్త్రములు సమన్వయింపబడుతున్నాయి. ఒకవైపు మంత్రశాస్త్రము, ధర్మశాస్త్రము, యోగ శాస్త్రము, తత్వశాస్త్రము ఈ నాలుగింటిని ఇందులో మనం పరిశీలించవచ్చు. ఇంకా గట్టిగా వెతికితే శ్రీ విద్యా సంబంధమైన సర్వశాస్త్ర సమన్వయం ఈ లలితాశాస్త్ర నామ స్తోత్రం. ఇది శ్రీ విద్యకు సూత్రం అని కూడా వివరించుకున్నాం. ఇలాగా ఒక సారభూతమైన ఉపోద్ఘాత ప్రవచనం నిన్న మనం చేసుకున్నది. ఈరోజు ముందు నుంచి ఊహిస్తున్నటువంటి అంశమే. సుమారు వారం రోజుల నుంచి అనేక రకములైనటువంటి వార్తా వాహినుల ద్వారా మనకి తెలుస్తూనే ఉన్నది ఇటువంటి ఒక విఘ్నం ఏర్పడుతుంది అని. అయితే ఇది విఘ్నం కాదు, దీన్ని ఇంకొక రకమైన దీక్షగా మనం మార్చుకోబోతూ ఉన్నాం. అందుకే నిన్నటి రోజున నామాలు ప్రారంభించలేదు. అనేక మంది శ్రద్ధాళువులు వస్తున్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి 41 రోజులు దీక్షగా వినడానికి ఒక విధమైన ఉపాసనా పద్ధతులు ఇక్కడ ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారికి ముందు నేను నమస్కారం చేసుకుంటున్నాను ఆ శ్రద్ధాళువులకి. ఇక ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు, వర్షాల కారణంగా ఇవాళ రాలేని వాళ్ళు, వాళ్ళు ఇవాళ ప్రథమ నామం యొక్క వివరణని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఇవాళ నేను నామాల వ్యాఖ్యానాలకు ప్రవేశించడం లేదు. మరి అటువంటప్పుడు వచ్చిన వాళ్ళ యొక్క విషయం ఏంటి, విఘ్నం ద్వితీయ విఘ్నం అనేది రాకూడదు కదా, అందుకే ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా ఇది అమ్మవారి సంకల్పంగా భావన చేస్తూ స్తోత్ర భాష్యం చెప్పే ముందు స్తోత్రం అంటే పఠనం చేసుకోవడం అనేది ఈరోజు మనం చేసుకుందాం. ప్రధానంగా దోషరహితంగా చదువుకోవడం అనేది ఎలాగో అనేది ఇక్కడ స్పష్టంగా చదువుతూ ఉంటే అందరూ వారి దగ్గర ఉన్న గ్రంథాలను పరిశీలించుకోవచ్చు. దోషరహితంగా అధ్యయనం చేసిన వారు చదువుతూ ఉంటేనే కలిపివచ్చు వారి వారి యొక్కది. అయితే ఇక్కడ తప్పులు లేకుండా చదువుతున్నప్పుడు తప్పులతో చదివింది కలవకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. ఎక్కడ పద విభజన ఎలా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు జరుగుతున్నది. పుస్తకం దగ్గర లేని వాళ్ళు, కంఠోపాఠాలు రాని వాళ్ళు, వాళ్ళు ఏం చేయాలంటే శ్రద్ధగా వింటూ ఉంటే చాలు ఒక్కొక్క నామాన్ని. ఇది కూడా అమ్మవారి యొక్క ప్రణాళిక. మొత్తం ఈ 40 రోజుల దీక్షగా చెప్పుకోవడం అనేది ఆవిడ యొక్క సంకల్ప అనుగ్రహం అని మనం భావన చేసుకున్నాం. అయితే రేపు మనం కొన్ని మళ్ళీ పునరుక్తిగా చెప్పుకోవచ్చు, కానీ ప్రధానంగా సహస్రనామ స్తోత్రం ముట్టుకునే ముందు ఎటువంటి భావం ఉండాలో నిన్న మనం చెప్పుకున్నాం. శ్రద్ధ కలిగి ఉండాలి, శఠుడు కాకుండా ఉండాలి, అవిశ్వాసి కాకూడదు, ఇలాంటి వాడికి సహస్రనామ స్తోత్రం చెప్పు అని సాక్షాత్ అయగ్రీవ స్వామి ఆజ్ఞాపించాడు. అని కుతూహలము, ఆశో, ఏదో ఫలం మీద కాంక్షో, ఇది మాత్రమే అర్హత కాదు చదవడానికి. భక్తి అనేది ప్రధానమైన అంశం. అందుకే భక్తుడు కాని వాడికి చెప్పకు అని. మిగిలినటువంటి శాస్త్ర విషయములు ఏవి చెప్పినప్పుడు లేని ఉపోద్ఘాతం ఈ శాస్త్రం చెప్పేటప్పుడు అయ్యగ్రీవ స్వామి వివరంగా అగస్త్యుల వారికి చెప్పారు. నీకు నేను ఇప్పటికీ మంత్రిణీ శాస్త్రం చెప్పాను, దండినీ శాస్త్రం చెప్పాను, అమ్మవారి యొక్క పూజా ప్రకరణం, హోమ ప్రకరణం, పురశ్చరణ ప్రకరణం ఇత్యాదులన్నీ వివరించాను. ఇది ఎందుకు చెప్పలేదు అంటే ఇది రహస్య విద్య గనక భక్తుడైన వాడికి ప్రకటించవచ్చు గనక నీకు చెప్తున్నాను అంటే అంతవరకు అగస్త్యుల వారు భక్తులు కారా? ఇప్పుడు ఆ భక్తి ప్రకటింపబడింది ప్రశ్న రూపంలో ఆయనకి. అలా ప్రకటింపబడాలంటే శ్రద్ధ శిష్యుల్లోంచి కనబడాలి. అగస్త్యుడంతటి వాడి నుంచి కూడా అయ్యగ్రీవ స్వామి వారు శ్రద్ధని ఆశించారంటే ఇంకా మిగిలిన వారి విషయంలో సహస్రనామం వినడానికి శ్రద్ధయే ప్రధాన అర్హత. అంతేగాని ఎలాగూ తీరుకుంది కదా వెళ్ళొచ్చేద్దాం అని వాళ్ళకి కాదు. ఇది ఇవాళ ఏదో వర్షం పడింది గనక సహస్రనామ స్తోత్రంతో చెప్పుకున్నాం, కానీ రేపటి నుంచి వర్షం పడినా ఏదైనా దీక్ష ఆగదు, సహస్రనామ భాష సాగుతూనే ఉంటుంది. శ్రద్ధాళువులకు మాత్రమే ఇది. అందుకు ఎవరిక్కడ వింటారనేది నిన్న నేను చెప్పుకున్నాం. సహస్రనామ స్తోత్ర ప్రస్తావన చేయగానే ఎంతమంది దేవతలు వస్తారు, దివ్యోగ సిద్ధోగ బాణవోగములన్నీ కూడా ఇక్కడ సమావేశమై మనల్ని అనుగ్రహిస్తున్నాయి. జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారి దివ్య చరణాలకి నమస్కారం చేసుకుంటూ శ్రీచక్రాధిదేవత అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్తి స్వరూపిణి, శ్రీలితా మహాత్రిపుడు సుందరి పరాభట్టారి యొక్క రూపమైన శ్రీ శారదా పరమేశ్వరికి నమస్సులు సమర్పణ చేసుకుంటూ హైగ్రీవ స్వామి వారు చెప్పిన ఒక మంచి వాక్యం ఉన్నది, అది చెప్పుకుని ఇందులో ప్రవేశిద్దాం. సహస్రనామం పఠించేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా. కేవలం నామబుద్ధిస్తే నకార్యాతేషు కుంభజా మంత్రాత్మకత్వమే తేషాం నామాత్మతామపిచ. ఇవి నామాల్లా కనబడుతున్నా ఇవి నామములనే బుద్ధితో దీన్ని పఠించకు అన్నాడు. అందుకే కేవలం నామబుద్ధిస్తే నకార్యాతేషు, నామబుద్ధితో దీన్ని స్పృశించవద్దు. ఇది మంత్రాత్మకత్వం, ఇది పూర్తిగా మంత్రరాశితో కూడినటువంటిది. అయితే మంత్రములు నేరుగా బీజాక్షాదులతో వాటితో ఉంటే దీక్షాదులు కావాలి, కానీ దానిని నామముల్లో అలాగా సంపూడితం చేసి పెట్టారు. అందుకు కేవలం భక్తితో శ్రద్ధతో పఠించుకున్నప్పటికీ ఇది మంత్రానుష్ఠాన ఫలితాన్ని ఇవ్వగలదు. అందుకు అనుష్ఠాన పరులైన వారు దీన్ని నిత్యానుష్ఠానంగా చేసుకోవాలి అని ప్రత్యేకించి వివరిస్తున్నారు. ఇప్పుడు మనం సహస్రనామ స్తోత్రం చదువుకుని అప్పుడు అమ్మవారు సంకల్పాన్ని అనుసరించి ఫలశ్రుతి విషయాలు కూడా కొన్ని వివరించుకుందాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకోరకాపీడం. ఓం అస్య శ్రీలలితాదివ్యసహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వశిన్యాదివాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీలలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికా శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతా దేవతా శ్రీలలితా మహాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః శ్రీలలితా మహాత్రిపురసుందరీ పరదేవతాయై నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచా కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహచలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీ భూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమబింబ శ్రీన్యక్కారి రదనచ్చదా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత కామేశబద్ధమాంగళ్య సూత్రశోభితకం ధర కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ లక్ష రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయా అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికా గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణు ప్రపదాన్విత నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమనా మహాలావణ్య సేవరిహి సర్వారుణా అనవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థా శివస్వాధీన వల్లభా సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్నగర నాయికా చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఇందులో శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ, ఇది ఒక పాఠం ఉన్నది. శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ, ఇది ఒక పాఠం ఉన్నది. రెండు పాఠాలు దోషరహితమై, అందుకే పఠించేటప్పుడు ఇలాంటి సందేహాలని ఇక్కడ ఇక్కడికే తీర్చడం జరుగుతున్నది. అందుకే శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయిని దేవర్షికన సంఘాతస్తూయమానాత్మవైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢాదిష్టితాశ్వకోటికోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్తవన్ని ప్రాకార మధ్యగా భండసైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఇలాంటప్పుడు ఆపినప్పుడు ఎలా ఉచ్చరిస్తున్నామో గమనించాలి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అన్నప్పుడు మధ్యలో కాస్త విరామం ఇచ్చినా దీర్ఘమివ్వలేదు, అంటే ఒకటే నామం అదంతా. అందుకు కామేశ్వరాస్త నిర్దగ్ధ అనరాదు. కామేశ్వరాస్త నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యధోభాగధారిణి మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేభరా కులామృతైకరసికా కుల సంకేతపాలిని కులాంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పరా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసీ భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహ శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభానం శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంత నిష్కామా నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచా నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్యా నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగా రాగమథని నిర్మరా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచుకుర నిరపాయ నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూరా దురాచారశమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడ ప్రియా మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగా మహేశ్వర్య మహావీర్యా మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్యఫలప్రదా శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాదినిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదేయవర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందు వదన రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట కామ్యా కామకళారూప కదంబకుసుమప్రియా కళ్యాణీ జగతీకంద కరుణారససాగర కళావతీ కళాలాప కాంతా కాదంబరి ప్రియా వరదా వామనయన వారుణీ మదవిహ్వల విశ్వాధికా వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేశి క్షేత్రక్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయా విమలా వంద్యా వందారుజనవత్సల వాగ్వాదిని వామకేశి వన్నిమండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాస విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తనుమధ్యా తమోపహ చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకర సరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞా కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధరస్థిత ఓడ్యాన పీఠనిలయ బిందుమండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయిని నిత్యాషోడశికా రూప శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతీ ప్రభారూప ప్రసిద్ధా పరమేశ్వరి మూల ప్రకృతిర వ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి శివదూతీ శివారాధ్య శివమూర్తి శివంకరి శివ ప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తిశ్చేతనా రూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్యయవ్వనా మదశాలిని మదఘూర్ణితరక్తాక్షి మదపాటలగండభూ చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమ ప్రియా కుశలా కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌలమార్గతత్పర సేవిత కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షీ కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని సుముఖీ నలిని శుభ్రూ శోభనా సురనాయిక కలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధచక్రనిలయ రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాదిప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరీ అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్రియాదిశక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్రవరద రాకిణ్యంబాస్వరూపిణి మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదివిరావృత రక్తవర్ణా మాంసనిష్ఠ గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత మేధో నిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రా అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్తచిత్త సాకిన్యంబాస్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనిలయ శుక్లవర్ణాషడానన మజ్జా సంస్థా హంసవతీ ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వర్ణోపశోభిత సర్వాయుధర శుక్లసంస్థిత సర్వతోముఖీ సర్వౌదన ప్రీతచిత్త యాకిన్యంబాస్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధ శృతిస్మృతిరనుత్తమా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్యా అచింత్య రూప కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్షనిషేవిత తాంబూలపూరితముఖి దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్య మృడానీ మిత్రరూపిణి నిత్యతృప్త భక్తనిధి నియంత్రీ నిఖిలేశ్వరి మైత్రియాది వాసనాలభ్య మహాప్రళయసాక్షిణి పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞానఘనరూపిణి మాధ్వీపానాలస మత్త మాతృకావర్ణరూపిణి మహాకైలాసనిలయ మృణాల మృదుదోర్లత మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్య శ్రీవిద్యా కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా కటాక్షికరీ భూతకమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభా ఫాలస్తంద్రధను ప్రభా హృదయస్థారవిప్రక్ష త్రికోణాంతరదీపిక దాక్షాయనీ దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని దరాం దోళిత దీర్ఘాక్షి దరహాసుజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూ దేవేశీ దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముక్షరాకాం తతిథిమండల పూజిత కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా స్వర్ణగర్భ వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండమండల అదృశ్యా దృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధరా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ట సదసద్రూపధారిణి అష్టమూర్తిరజా జైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియ భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖల దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయి గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వీ గురుమండల రూపిణి కుళోత్తీర్ణాభగారాధ్య మాయా మధుమతీ మహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని చిత్కలానందకలిక ప్రేమరూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరీ మిథ్యాజగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్య ప్రియా లయకరీ లజ్జారంభాదివందిత భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధిచంద్రిక భక్తచిత్తకేకి ఘనాఘన రోగపర్వతదంభోళి మృత్యుదారుకుఠారిక మహేశ్వరీ మహాకాళి మహాగ్రాసా మహాశన అపర్ణా చండిక చండముండాసురనిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జపాపుష్పనిభాకృతి ఓజోవతీ ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్యా దురాధర్ష పాటలీ కుసుమప్రియా మహతీ మేరునిలయ మందారకుసుమప్రియా వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండభైరవారాధ్య మంత్రిణీ న్యస్త రాజ్యధూ త్రిపురేశీ జయత్సేన నిస్త్రైగుణ్యా పరాపరా సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుక్కామరూపిణి కళానిధి కావ్యకళ రసజ్ఞా రససేవధి పుష్టా పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహస్తా పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్త ముని మానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వియత్ప్రసూః ముకుందా ముక్తినిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్రప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తిరుద్దామవైభవ వర్ణరూపిణి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక గంభీరా గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాంత కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్థ విగ్రహ కార్యకారణనిర్ముక్త కామకేళితరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి అజా క్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమారిణి నిరామయా నిరాలంబ స్వాత్మా రామా సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రి యజమానస్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభ వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోనినిలయ కూటస్థా కులరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీరా నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞానకలనా కళ్యా విదగ్ధా బైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్యా సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థ స్వభావమధుర ధీరా ధీరసమర్చిత ధీరాధీరసమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్యకుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ దక్షిణారాధ్య ధరస్మేరముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేశీ మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ వ్యోమకేశీ విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయిని పంచమీ పంచభూతేసి పంచసంక్షోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరాధరసుత ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూకకుసుమ ప్రక్ష బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరి సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరీ త్రిపురాశ్రీ వశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిముద్రా త్రిఖండేశి త్రిగుణాంబా త్రికోణగా అనఘా అద్భుతచారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తి అజ్ఞానధ్వాంతదీపిక ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్త్రిపురసుందరీ శివా శివశక్త్యైక్యరూపిణి శ్రీలలితాంబిక శివా శివశక్త్యైక్యరూపిణి శ్రీలలితాంబిక శివా శివశక్త్యైక్యరూపిణి శ్రీలలితాంబిక ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ శ్రీ ఉమాయై నమః 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 సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ చరణారవిందార్పణమస్తు. లలితా సహస్రనామ స్తోత్రం పఠనమైన తర్వాత శిష్టులైన వారు చెప్పేటువంటి ప్రధానమైన రెండు అంశములు ఏమిటి అంటే, ముఖ్యంగా ఉమానామాన్ని 10 మార్లు పఠించమన్నారు. మనకు తెలిసి తెలియక ఏవైనా దోషాలుంటే ఆ దోషాలన్నీ ఉమానామ స్మరణ వల్ల తొలగుతాయని శిష్టులైన వారు చెప్పారు. అందుకు లలితా సహస్రనామ భాష్యం చెప్పేటప్పుడు మనం శాస్త్ర గ్రంథములు ప్రమాణంగా తీసుకోవడం ఒకటి, శాస్త్రాన్ని అనుసరించి దక్షిణాచార అనగా సమయాచార సంప్రదాయంలో ఉన్న శిష్టులు ఏం చెప్పారో వాటి మాటలు కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకు ఒకటి శాస్త్రము, ఇంకోటి శిష్టాచారము, ఈ రెండిటితోనే భాష్యానికి మనం వివరణ ఇవ్వడం జరుగుతున్నది. భాష్యానికి వివరణ ఎందుకన్నామంటే పెద్దలు చెప్పిన భాష్యాలను వివరించుకోవడమే ఇక్కడ జరగబోతూ ఉన్నది. ఇలాంటి భవ్యమైన లలితా సహస్రనామ స్తోత్రాలంతటిని చెప్పి మహానుభావుడు హయగ్రీవస్వామి అంటున్నారు, ఇచ్చేతన్ నామ సహస్రం కథితంతే ఘటోద్భవ రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం. ఈ రహస్యం అనే మాటని 8 మార్లు నొక్కి చెప్తున్నాడు. నిన్న కూడా రహస్యం అన్నాం, రహస్యం గనుకనే దీన్ని పక్కన పెట్టానన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇందులో మనకి రహస్యం అనగా నిన్న చెప్పుకున్నాం ధర్మశాస్త్ర మంత్రశాస్త్ర తత్వశాస్త్రముల్ని రహస్య శాస్త్రములు అంటారు. ఆ 3 శాస్త్రాంశములు ఇందులో ఉన్నాయి. అనేక నామములు కేవలం ఉపాసకులైన వారికి మాత్రమే అర్థమవుతాయి. అలాంటి నామాలున్నాయి. సంస్కృత భాష తెలిసినంత మాత్రాన లలితా సహస్రనామాలకు అర్థం చెప్పలేరు. ఆ మధ్య ఒక సంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళి కొందరు అడిగారట సహస్రనామాలకు అర్థం చెప్తారా అని. ఆయన చాలా సంస్కారవంతుడు, భాష తెలిసినంత మాత్రాన దీనికి అర్థం చెప్పలేరండి అన్నాడు. ఇంగ్లీష్ తెలిసినంత మాత్రాన మెడిసిన్ పుస్తకం ఇచ్చి చెప్పమంటే ఎలా ఉంటుందండి? ఇంగ్లీష్ లెక్చరర్కి మెడిసిన్ పుస్తకం అది కూడా ఇంగ్లీష్లోనే ఉంది కదా, చెప్పండి అంటే ఎలా ఉంటుంది? శాస్త్ర గ్రంథం వేరు, భాష వేరు. అందుకు సంస్కృతం తెలియగానే వాడు వెంటనే వచ్చి ఉపనిషత్తుల గురించి మాట్లాడేస్తాడు, మంత్రశాస్త్రం గురించి మాట్లాడేస్తూ ఉంటాడు. భాష తెలిసినంత మాత్రమే సరిపోదండి. ఒక్కొక్కప్పుడు భాష కూడా తెలియకపోవచ్చు, కానీ దీనికంటూ అర్థాన్ని తెలుసుకుని ఉపాసనా సంప్రదాయం ఉంటే కానీ కొన్నిటికి అర్థాలు చెప్పలేరు. ఆ పదం అక్కడ ఎందుకు వాడారు? అది కేవలం ఉపాసనా సంప్రదాయంలో చెప్పబడేటువంటి చక్ర సంకేత, మంత్ర సంకేత, దేవతా సంకేతములు 3 ఉంటాయి ఇక్కడ. సంకేతం అంటే సూచిస్తోంది. చక్ర సంకేతములు, మంత్ర సంకేతములు, దేవతా సంకేతములు ఇవి ఉంటాయి ఇందులో. ఆ మంత్ర సంకేతాలు బీజాక్షరాల్లో నిక్షిప్తం చేస్తారు. అలాంటివి ఆశ్చర్యకరంగా ఎన్నో మనకి తర్వాత వెలికి వస్తాయి. అయితే సభల్లో ఎంత మేరకు చెప్పుకోవాలో అంతే చెప్పుకోగలం. మళ్ళీ మరొకటి ఉన్నది, అయితే కొన్ని కొన్ని అసలు ఉపాసనతో సంబంధం లేని వాళ్ళకి పై పైన అనిపిస్తాయి. ఉపాసనతో సంబంధం ఉన్న వాళ్ళకి పనికొచ్చే విషయములు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అమ్మవారు ఆరాధన చేసుకునేవారు లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఆ అనుభూతి పొందడం కోసం వారికి అవసరమైనవి కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఏవేవైతే మై బహిరంగంగా ప్రకటించకూడదు అని నియమం పెట్టారో అవి చెప్పడం జరగదు. కానీ చక్కగా ఉపాసకులకి, ఉపాసకులు కాని భక్తులకి కూడా పనికొచ్చే అంశములన్నీ ఇక్కడ వివరణగా చెప్పాలని అమ్మవారి యొక్క సంకల్పాన్ని అనుసరించి భావించడం జరుగుతున్నది. భావనాగమ్య పలికిస్తుంది. అందుకు ఇది రహస్యానాం రహస్యం అని మాటిమాటికి చెప్పడంలో ఇన్ని భావములు ఉన్నాయి మనకి. ఆ పూజా సంకేత, చక్ర సంకేత, మంత్ర సంకేత, దేవతా సంకేతములు ఉన్నాయి కనుకనే ఇవి రహస్యనామములు. ఆ సంకేతాలు తెలిస్తే కానీ ఆ నామాలకు అర్థం తెలియదు. అనేన సదృశం స్తోత్రం నభూతన్న భవిష్యతి. ఇది గొప్ప మాట. ఇలాంటి స్తోత్రము ఇదివరకు లేదు, ఇకపై రాదన్నారు. ఇది చదవగానే మరికొంతమంది 10 పుస్తకాలు చదివిన వాళ్ళు అంటూ ఉంటారు, ఇది ఒకటి అలవాటండి మీకు, ఏ వ్రతం చేస్తే ఆ వ్రతాన్ని మించింది లేదంటారు, ఏ స్తోత్రం చదివితే దాన్ని మించింది లేదంటారు. ఇది చాలా చిరాకే. ఇది కాదు, సంప్రదాయం తెలిస్తే మాటనం. మీరు చూడండి, ఏ వ్రతం చేసినా వ్రతానా ఉత్తమం వ్రతం అంటూ ఉంటారు. మరి ఎలా అండి అంటే, ఆ వ్రతం చేసినప్పుడు మాత్రం ఈ వ్రతాన్ని మించింది లేదనే చేయాలండి, అప్పుడు దాని ఫలితం వస్తుంది. అంతగా నీ వ్రతం చేస్తూ ఇది ఉంది కానీ దానికంటే గొప్పది మరొకటి ఉందండి అంటే ఇక్కడ మీ చేత ఆరాధింపబడే దేవతకి ఆ శ్రద్ధ కనబడదు. అందుకే శ్రద్ధ అంటే ఏది పట్టుకుంటామో అదే పరమం అనిపించాలి. అప్పుడు మనకి పురాణాలు స్తోత్రాలు అన్నిటికీ సమన్వయ సూత్రం దొరికిపోతుంది. ఎందుకంటే మనకి భౌతిక శాస్త్రాల్లో ఉండవు ఆధ్యాత్మిక శాస్త్రాలు. ఈ తెలియక శివపురాణం చెబితే శివుడు గొప్ప, విష్ణు పురాణం చెబితే విష్ణువు గొప్ప, శక్తి పురాణం చెబితే శక్తి గొప్ప, ఇంతకు ఎవరు గొప్ప అండి అంటారు. మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవత అందరికంటే గొప్ప అనుకోవాలి, అంతేగాని మిగిలిన వాళ్ళు తక్కువ అనకూడదు. ఇది తెలిసి ఆ దేవత ఉపాసన ఎవరైతే చేస్తారో ఆ దేవత వారికి పరబ్రహ్మముగా అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్తోత్రం పఠించేటప్పుడు దీన్ని మించింది లేదనే భావంతో చేయాలి. ఇది ఎలాంటిదంటే పెద్దలు సమకూర్చడం కూడా అలాగే సమకూర్చారండి. ఏది తీసుకుంటే అదే పరిపూర్ణం అన్నట్లుగా సమకూర్చారు. ఒక పెద్ద అగ్నిజ్వాలలోంచి కాసింత నిప్పు తీసుకున్నా దానికి అదే పరిపూర్ణం, అవునా కదా? అంత జ్వాల లక్షణం దానిలో ఉన్నది. అందుకు దేనికదే పరిపూర్ణంగా తీసుకొచ్చారు గనక ఈ వాక్యములు ఋషి సంప్రదాయాన్ని అనుసరించి చెప్పాలే తప్ప అర్థవాదములను పక్కకు పెట్టకూడదు. అంటే కొందరు ఎగ్జాజిరేషన్ అతిశయోక్తి అంటారే, ఆ అర్థం ఇక్కడ తీయకూడదు. అందుకు అటువంటి నిష్ట కలిగిన విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. దీనికి ఉన్న శక్తులు చూడండి, సర్వ రోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్ధనం, సర్వాపమృత్యు శమనం, కాలమృత్యు నివారణం, సర్వజ్వరార్తి శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం, పుత్రప్రథమ పుత్రాణం, పురుషార్థ ప్రదాయకం. వీటికి నేనేవి తెలుగులో అనువాదం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. చాలామందికి స్తోత్రం కంటే ఫలశ్రుతి మీదే మహాప్రీతి ఉంటుందని మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. ఫలశ్రుతి కానీ ముందు చెప్పకుండా చివరికి చెప్తే మనకు ప్రమాదం ఉంది. అందుకేనేమో నేను చివరికి చెప్దాం అనుకున్న అమ్మ ఇవాళ చెప్పించారు నా చేత. ఎందుకంటే అయ్యో చివరికి తెలిస్తే ఇది కాస్త ముందు వినుంటే మరింత శ్రద్ధగా వినేవాళ్ళం కదండి అంటారు. అందుకు ముందే ఫలశ్రుతి తెలిస్తే శ్రద్ధ మరింత పెరుగుతుంది. అందుకు ఇన్ని ఫలాలు ఉన్నాయట. అయితే లలితాశాస్త్రనామంలో గొప్ప విశేషం ఏంటంటే భౌతిక ఫలములు ఇస్తున్నది, ముక్తిని ఇస్తున్నది, రెండు ఇస్తుంది. కొంతమంది బడాయికి పోయే కొన్ని మాటలు అంటూ ఉంటారండి, ఈ భౌతిక ఫలాలన్నీ కాదు, కావలసింది వేదాంతము, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం, ఎన్నో కబుర్లు. వాడు బయటకు కిందకి దిగితే తెలుస్తుంది వాడికి ఏం కావాలో. అందుకు ఎంత కాదన్నా ఈ శరీరం ఉన్నంతకాలం అంత తేలిగ్గా అహం బ్రహ్మాస్మి జ్ఞానం రాదు. రాదు కదా అని విచారణ మానకూడదు, సాధనలో విచారణ చేస్తూనే ఉండాలి. కానీ మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో దానికి తగ్గట్లు మనకి కొన్ని అవసరాలు ఉంటాయి, శారీరక పరిస్థితులు ఉంటాయి, ప్రారంభ కర్మల యొక్క బలము ఉంటుంది. వాటి నుంచి మనం బయటపడితే కానీ విచారణ చేయలేం, తరించలేం. అందుకే జీవుడికి ఇవన్నీ సరిగ్గా జరగాలి అన్నా వాటికి కావలసినటువంటి ఫలమును కూడా ఇవ్వగలదు. అందుకే మీరు ఈ సహస్రనామాల్లోనే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో కొన్ని నామాలు ఉన్నాయి, ఒకరోజు ప్రత్యేకించి ఆ విభజన చేసి మరీ చెప్పుకుందాం. అనుగ్రహానికి సంబంధించిన నామములేంటి, బ్రహ్మ విద్యకు సంబంధించిన నామములేంటి, ఏ అవతారాలు ఎక్కడ చెప్పబడ్డాయి, అవన్నీ ఎక్కడికక్కడ వివరణతోనూ మనం చెప్పుకుంటూ ఉంటే ఆ నామాలు వచ్చినప్పుడు మరింత ఆనందంగా అనుభూతితో పఠించవచ్చు. అలా ఇక్కడ అనేకములైన అనుగ్రహాలు అమ్మవారు ఉన్నాయి. అందులో ఐహికము, పారమార్థికము రెండూ ఉంటాయి. అసలు లలితా విద్య యొక్క గొప్పతనమే అది. కొన్ని విద్యలు మేము మోక్షం ఇస్తాం తప్ప ఐహిక ఫలములు ఇవ్వం, అది కావాలంటే మరో చోటుకు వెళ్ళండి అంటారు ఈ స్పెషలైజేషన్ డాక్టర్స్ లాగా. మరికొందరు ఉంటారు అది మేము ఐహిక ఫలాలే ఇస్తాం తప్ప మోక్షం ఇవ్వం అని మరికొన్ని మంత్రాలు అంటాయట. కానీ ఒక్క లలితా విద్య మాత్రం, అనగా శ్రీ విద్య మాత్రం రెండూ ఇస్తానని చెప్తుంది రండి. అందుకు భుక్తి ముక్తి ప్రదాయిని అమ్మవారు. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖములకి భుక్తి అని పేరు ఇది. అంటే భుక్తి అంటే తిండి కాదు, అనుభవం అని అర్థం. అందుకు ఇహలోక పరలోక సుఖములకి భుక్తి అని పేరు. ముక్తి అనేది మరొకటి ఉన్నది. అందుకు భుక్తి ముక్తి రెండూ ఇవ్వగలిగిన విద్యయే శ్రీ విద్య అని పరంపర చెప్తున్నది, శాస్త్రం మనకు చెప్తున్నది. ఆ మంత్రంలో ఆ రహస్యం ఉన్నది, ఈ స్తోత్రంలో ఆ విశేషం ఉన్నది. అందుకు ఇక్కడ చెప్తున్నవన్నీ కూడా ఐహికమైన ఫలాలు చూపించారు. సర్వరోగ ప్రశమనం, సర్వసం ప్రవర్ధనం ఇవి కావాలి. ఎందుకంటే భోజనం పెట్టకుండా కూర్చోబెట్టి శాస్త్రనామ భాష్యం చెప్తున్నానంటే వింటారు ఎవరైనా? చెప్పేవాడికి కష్టమే, వినేవాడికి కష్టమే. బాగా తలనొప్పి ఉంటే ఇక్కడ కూర్చున్నా అనుకోండి, శాస్త్రనామ భాష్యం చెప్తూ ఉంటే ఎంత ఆస్వాదించే లక్షణం మనం కూర్చోగలమా? అందుకు ఇవన్నీ జరగాలి, సర్వరోగ ప్రశమనం, సర్వసం ప్రవర్ధనం. అయితే కోరుకునేటప్పుడు ఒక్కటి, నా సాధనకి ఆటంకము లేని విధముగా ఇవి లభించుగాక. ఈ కోరిక చాలా ముఖ్యం, ఇది పరమార్థ దృష్టి. నా సాధనకు ఆటంకము లేని విధముగా ఇది తెలుసుకోవాలి. ఏమండి ఇవన్నీ పోగు చేసుకుందాం తర్వాత సాధన చేద్దామంటే తప్పండి. మళ్ళీ ఈ పోగు చేసుకోవడంలోనే ఆయువైపోతుంది. సాధన చేస్తూ ఉండాలి, ఈ సాధనకి ఇవి సహకరించాలి, సాధనకి ఇవి విఘ్నాలు కాకూడదు. సంపద సాధనకి సహకరిస్తుంది. ఎందుకంటే మనం దానం చేయడము, ఆహారం తినడము, ఆరోగ్యం చూసుకోవడానికి సంపద కావాలి. దీనివల్ల సాధన చక్కగా చేసుకోగలరు. కానీ సంపాదన కోసం సాధన పక్కన పెడితే అప్పుడు సంపాదన విఘ్నమైంది. చూసారా? అందుకే సంపాదన ఎంత సహకారం అంత విఘ్నం కూడా అయిపోతుంది. అందుకే ఇవి కోరుకోడు అమ్మవారిని ఎందుకు కోరుకోవాలంటే, ఇవి లేకపోతే నాకు రావాలి, ఇవి ఉంటే అవి నీ సాధనకి విఘ్నం కలిగించకుండా ఉండాలి, ఇది తెలుసుకోవాలి. అందుకు నిజమైన సాధకుడు సాధనకి విఘ్నం కలిగించే వేవేనా పక్కకు తోసేస్తాడండి, ఇది తెలుసుకోవాలి. అయ్యా, సహస్రనామం వినడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇబ్బందులు పక్కకు తోసి వినగలిగితే అది సాధన, అది సత్ఫలితం. అందుకు ఎంతో కొంత త్యాగం లేకపోతే ఏది దొరుకుతుందండి? త్యాగేనేకి అమృతత్వ మానుషం. మోక్షానికి అంత త్యాగం కావాలి, మరి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఎంతో కొంత కావాలి. అందుకే ఇందులో చెప్పిన అహీకమైన ఫలాలన్నీ కూడా మనకు కావలసినవి, సాధనకు విఘ్నం కాకుండా ఉండవలసినవి. అందుకు అమ్మవారిని కోరుకుంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. ఇదం విశేషా శ్రీదేవి ఆ స్తోత్రం ప్రీతి విధాయకం. ఇందులో గొప్ప ప్రయోజనం ఏంటంటే, ఇవన్నీ ఒక ఎత్తండి, ఏది సర్వరోగ ప్రసనం, సర్వసంపత్ ప్రవర్ధనం, ఇదంతా ఒక ఎత్తు. చిట్ట చివరికి చెప్పిన ఒక మాట ఒక ఎత్తు. సాధారణంగా అందరూ అటు దృష్టి పెట్టరు, ఆ పైన వాటి వైపు చూస్తారు. కానీ నిజమైన ఉపాసకులు, అసలు శిష్టాచారంలో దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఈ పైవేవి అన్నట్ట. వాళ్ళు ఒక్కటే చెప్తారు, అదేమిటంటే లలితా ప్రీతి విధాయకం. అమ్మవారికి ప్రీతి కలిగిస్తుంది ఈ స్తోత్ర పఠనం చేస్తే. ఇంకంతగా ఇంకేం కావాలి? అమ్మవారు సంతోషిస్తారు. అందుకే శిష్టాచార ప్రకారంగా శ్రీ విద్యా దీక్ష తీసుకోవడం అంటే సామాన్యం కాదు. సన్యాస దీక్ష ఎంతో, శ్రీ విద్యా దీక్ష అంతయే అది. అయితే ఇక్కడ గృహస్థుగా ఉంటూ కూడా శ్రీ విద్యతో మనం తరించవచ్చు. అందుకే శ్రీ విద్యా దీక్ష తీసుకోవడం అంటే సామాన్యమైన అంశం కాదు. అందుకు శిష్టాచార పరంగా ఆ దీక్ష ఇచ్చేటప్పుడు గురువులే శాసిస్తారు, నువ్వక్కడ నామము గోత్రము చెప్పడానికి వీల్లేదు సంకల్పంలో అంటారు. మరి ఏం చెప్పాలయ్యా అంటే, లలితా మహాత్ముడు సుందరి ప్రీత్యర్థం అంతే. ఇంకోటి పక్కన కలుపుకోవడానికి లేదు, నామం లేదు గోత్రం లేదు, రెండు చెప్పకూడదు. నీ నామరూపాలని నువ్వు విస్మరించడం ఇప్పుడే అలవాటు చేసుకో, అప్పుడు నీకు అస్థిభాతి ప్రియం మాత్రమే మిగులుతుంది, నామరూపాలు వెళ్ళిపోతాయి. అంటే ఏ విధంగా శ్రీ విద్య బ్రహ్మ విద్య అయిందో చూడండి. నిర్మోహమాటంగా ఒక మాట ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఐహికమైన ఫలాలు ఇస్తుంది లలితాశాస్త్రనామము అని ఎంత చెప్తామో, రేపటి నుంచి ఇది బ్రహ్మ విద్యయే అనే ప్రతిపాదన ఇక్కడ చేయడం జరుగుతుంది. అది నోరారా చెప్పుకోవడం కోసమే ఈ దీక్ష స్వీకరించడం జరిగినది. ఇది బ్రహ్మ విద్యా స్వరూపంగానే ప్రతిపాదన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వాక్యాల్లోంచి కొట్టవచ్చినట్టు ఆ కాంతి కనబడుతూ ఉంటే లోకంలో వాళ్ళు ఎక్కడ అందుకోలేరు భయంతో, దేనిని దాచడం ఎందుకు? తప్పకుండా గ్రహించగలిగే సౌహృదులు ఉంటారు గనక నిష్కర్షగా హాయిగా కపటం లేకుండా అందులో ఉన్నటువంటి విద్యను మనం చెప్పుకుందాం. అందుకు అది కావాలి అంటే కేవలం పరమేశ్వర ప్రీత్యర్థం. ఆ పరమేశ్వర ఇక్కడ పరమేశ్వరి అంతే. అందుకే శ్రీదేవ్యాహ ప్రీతి విధాయకం ఇదం విశేషాత్. చూడండి ఆ వాక్యం. అందుకే ఊరికిన చదివేయడం కాదు, ఏదైనా ఒక్కసారి ఆగితే ఎంత అద్భుతం కనబడుతుందో. ఇదం విశేషాత్ శ్రీదేవ్యాహ స్తోత్రం ప్రీతి విధాయకం. ఇంతవరకు చెప్పిన ఫలమని చెప్పారు. ఇది విశేషాత్ అనేది స్తోత్రానికి సంబంధించిన విషయం కాదు, ఫలశ్రుతికి సంబంధించింది. ఇంతవరకు చెప్పిన ఫలములే కాకుండా విశేషముగా, ఇవన్నీ సామాన్య ఫలములు పైన చెప్పినవి, విశేషముగా, విశేషం అంటే పర్టికులర్, సామాన్యం అంటే జనరల్. ఇంతవరకు చెప్పినవన్నీ సామాన్య ఫలములు, ఇప్పుడు చెప్పబోతుంది విశేష ఫలం. అందుకే ఇది విశేషాత్ శ్రీదేవ్యాహ స్తోత్రం ప్రీతి విధాయకం. ఇది శ్రీదేవ్యాహ స్తోత్రం అనే కాకుండా శ్రీదేవ్యాహ ప్రీతి విధాయకం. ఆ శ్రీమాత యొక్క ప్రీతిని కలిగించేటువంటి స్తోత్రం ఇది. లలితోపాసకుడు, లలితోపాసన తత్పరుడు, మళ్ళీ అదొకట, ఉపాసకుల్లో మళ్ళీ తత్పరులు కూడా ఉన్నారు. అయ్యా, ఉపాసకులు అని అడ్వర్టైజ్మెంట్లు కాగితాలు ఇస్తున్న ఈ రోజుల్లో అసలు ఉపాసన అంటే ఏంటో తెలియదండి. నిజమైన ఉపాసకుడు అది ప్రకటించకూడని భయపడతాడు. అందుకు ఉపాసకులు అని వ్యవహారం చెప్పుకుని ప్రజల్ని సమకూర్చుకోవడం అనేటువంటిది అమ్మవారు మెచ్చరు. వాడు నిజమైన ఉపాసకుడు కాడు, తెలుసుకోండి. మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్పింది ఒక్కడ చూడండి ఏమిటంటే, సాత్వికోపాసకుడు ఉపాసనంతో కూడా తెరమరుగునే జరిగిపోతుందన్నాడు. ఆడంబరం ప్రకటన అంటే మళ్ళీ రాజస్తామసాలు అయిపోతాయి. అందుకే నిజమైన ఉపాసన ఎవరికైతే ఉంటుందో వాళ్ళది నిష్కల్మషమైన సాత్విక మార్గంలో ఉంటుంది. అందుకే సాధన ఎప్పుడూ సాత్వికంగా ఉండాలి, చింతన ఎప్పుడూ తాత్వికంగా ఉండాలి. అందుకే నిజమైన అమ్మవారికి ప్రీతి కలిగించి ఉపాసకుడు ఎలాగుంటాడంటే, సాత్విక సాధన చేస్తాడు, తాత్విక చింతన చేస్తాడు. అందుకే సాధనలో సాత్వికత, చింతనలో తాత్వికత, ఈ రెండు ఉంటేనే వాడి ఇహము పరము రెండు ఉంటాయి. ఈ వాక్యం సూత్రప్రాయం. ఈరోజు ఏమి చెప్పలేమనుకుంటున్నా అసలైన వాక్యాలని అమ్మ చెప్పిస్తుంది సాధకులకు మనకు వచ్చేవన్నీ కూడా. అందుకే లలితోపాస్తి తత్పరః, లలితా ఉపాసన తత్పరుడైన వాడు ప్రయత్నపూర్వకంగా దీన్ని జపించాలి. చూసారా, జపేత్ అన్నాడు. కేవలం స్తోత్రమే అయితే పఠేత్ అనేవారు. జపమని దేన్నంటారు? మన అనుభవంలో చెప్పుకుందాం, మంత్రాన్నే జపమంటారు, స్తోత్రాన్ని అయితే పఠనమనే అనాలి. కానీ ఇక్కడ జపేత్ అని చెప్పారంటే ఇది స్తోత్రంలా కనబడుతున్న మంత్రం గనకే జపేత్ అన్నారు ఇక్కడ. కనుక దీని పఠనమే జపము, ఇది స్తోత్రం కాదు మంత్రం అని చెప్పడం. దీని విధానాలు ఎలా ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇక్కడ. ప్రాతకాలంలో స్నానం చేసి విధి విధానంగా చేయవలసిన నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, అందుకే ప్రాతస్నాత్వ విధానైన సంధ్యాకర్మ సమాప్యచ ఉపనయన సంస్కారం కలిగినటువంటి వారు సంధ్యావందనం చేయకుండా లలితా సహస్రనామం చదివితే ఫలించదు అని హరిగ్రీవ స్వామి చెప్తున్నారు. కొందరు పాపం కొత్త కొత్త పుస్తకాలు చదివేస్తారు, ఏమి చేస్తూ ఉంటారు, ఇది మాత్రం ఉండదు. ఉపనయన సంస్కారం ఉన్నవారికి, లేని వరకు లలితా సహస్రనామ స్తోత్ర పఠనమే సంధ్యావందనం తెలుసుకోండి. సంధ్యాకాలం ఇది చేసుకుంటే సరిపోతుంది. సూర్యమండల మధ్యంలో అమ్మవారు ఉన్నారని భావన చేస్తే ఇదే వాళ్ళకి గాయత్రి, ఇదే వారికి సంధ్యావందనం. కానీ సంధ్యావందనం చేయవలసిన బాధ్యత కలిగినటువంటి ఉపనయన సంస్కారం ఉన్నవారు మాత్రం అది చేయవలసిందే. ఇక ఉపాసనా దీక్షలుంటే సంధ్యాకర్మ చేసిన తర్వాత పూజా గృహం తతో గత్వ చక్రరాజం సమర్చయేత్, పూజాగృహానికి వెళ్ళి చక్రరాజాన్ని అర్చన చేసి విద్యాన్ జపేత్ సహస్రం వా త్రిశతం శతమేవ వా. తర్వాత విద్యను జపించాలి అన్నారు. విద్య అంటే మంత్రము, ఇది అర్థం. శాస్త్రంలో విద్యకి అర్థం మంత్రము ఇది. అందుకని ఆ మంత్రాన్ని 1000 గాని 300 గాని 100 గాని జపం చేసి తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించమన్నారు. ఇది ఒక ప్రక్రియ. ఈ విధంగా చేసి ఎవరైతే నిత్యానుష్ఠానంగా పెట్టుకుంటారో వారు ధన్యులు. ఇలాగా ఎంత గొప్పదంటే జన్మ మధ్యంలో ఒక్కసారి చేసిన ఇది గొప్పదయ్యా అన్నారు. అయితే చాలాసార్లు చేసాం కనుక గొప్పవాళ్ళం అన్నమాట. దీని ఉద్దేశం ఏంటంటే గొప్పది అంటే వెంటనే మనకి మణిద్వీపం వరకు నిచ్చెన పడుతుందని కాదు ఇక్కడ అర్థం. ముందు పాపాలు పోతాయి, అది ముందు దాని యొక్క ఫలితం. ఈ పాపాలు పోతే ఒక్కసారి గట్టిగా చేస్తే మరొకసారి చేయాలని మంచి బుద్ధి పుడుతుంది, అది ఆవిడ పుట్టిస్తుంది క్రమంగా. అందుకే సాధన ఎలాగోలో మొదలుపెట్టండి. అది ఎంత గొప్పదంటే ఒక్కసారి మనం తల్లి చెయ్యి పట్టుకుంటే ఆ తల్లి వదలదండి, నడిపించుకు తీసుకుపోతుంది. అందుకు ఒక్కసారి పట్టుకున్న ఎప్పటికో అప్పటికైనా వాడిని తప్పకుండా తీసుకువెళుతుంది. ఇది పఠిస్తే వచ్చే ఫలితం చెప్తున్నాను వినవయ్యా అని. తస్య పుణ్యఫలం వక్షే శృణుత్వం కుంభ సంభవా. ఓ అగస్త్య విను, ఏమిటంటే అనేక జన్మల్లో గంగాది సర్వతీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో వివరిస్తున్నారు చూడండి. ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇందాక చెప్పిన పద్ధతిలో పఠిస్తే, ఇందాక చెప్పిన పద్ధతిలో ఒక్కసారి పఠించినా గంగాది సర్వతీర్థేషు యస్నాయాత్ కోటి జన్మసు కోటి లింగ ప్రతిష్టాంచ యక్కుర్యాద్ అవిముక్తకే, కాశీక్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ఠించిన ఫలితం. మొదటిదేమనుకున్నాం, గంగాది సర్వతీర్థముల్లో స్నానం చేసిన ఫలితం అనేక జన్మల్లో, కోటిలింగ ప్రతిష్ట కాశీలో చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సూర్యగ్రహణంలో కోటి గోవుల్ని దానం చేసిన ఫలితం, అలాగే శ్రోత్రియుడైనటువంటి విప్రునకు కోటి బారువుల బంగారాన్ని దానం చేసిన ఫలితం, అదేవిధంగా దివ్యమైనటువంటి అశ్వమేధయాగములు కోటి చేసిన ఫలితం, అదేవిధంగా ఎడారిలో కోటి బావులు తవ్విన ఫలితం. అంట ఎడారిలో నీళ్లు ఇచ్చామంటే అంత పుణ్యం అండి. ఎడారిలో కోటి బావులు తవ్విన ఫలితం, అలాగే దుర్భిక్ష కాలంలో కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు పెడితే అదొక ఫలితం, ఏమీ లేనప్పుడు పెడితే గొప్ప ఫలితం అండి. శ్రద్ధయా పరయా కురియాత్, ఇది ఒకటి తెలుసుకోవాలి. కొంతమందికి 100 ఉంటే ఆలోచించి రూపాయిస్తారు, గొప్ప దానం చేసిన ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు. ఏం రాదు, నువ్వే చేసింది ఎంత అయితే ఎంతో కొంత ఇచ్చావు. కానీ కొంతమంది వాళ్ళకుందో లేదో చూసుకుని అవతల వాళ్ళకి ఇస్తుంటారే, అలాంటి వాళ్ళు మోక్షం గురించి పెద్ద పెద్ద కబుర్లు ఆడద్దండి, వాటికి చాలా దూరంగా ఉన్నాం తెలుసుకోవాలి. రంతిదేవుళ్ళు అని మహానుభావులు తెలుసుకుంటే, ఉన్నది సమస్తం ఇచ్చినటువంటి వాళ్ళని తలంచుకుంటే మనం ఎంత లోభిగా ఉన్నామో ఆలోచించండి. అందుకే లోభి పెద్ద పెద్ద ఆశలు కబుర్లు ఆడకూడదు, వితరణశీలం అనేది చాలా ఉండాలి. అలాంటి వితరణశీలం గొప్ప కాలం. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో చేసిన దానానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అయ్యా అన్ని వాతావరణంలో బాగున్నప్పుడు మేము లలితా శాస్త్రం విన్నామండి అంటే బాగుంటుంది. కానీ దీర్ఘమైన వర్షము తుఫాను వచ్చినప్పుడు కూడా వచ్చి లలితా శాస్త్రం విన్నామనుకోండి, దానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందువల్ల ప్రతికూలంలో కూడా వచ్చాం కనుక దీక్షకు గొప్ప పరీక్ష కదా. అందుకే ఇక్కడ దుర్భిక్షే ప్రతిదినం కోటి బ్రాహ్మణ భోజనం శ్రద్ధయా పరయా కుర్యా సహస్ర పరివత్సరాన్. ఇలా అలాగా అనేక కాలములు ఎవరు చేస్తారో వారికి ఎన్ని ఫలితములు లభిస్తాయో ఇవన్నీ కలిపి చేసిన ఫలితం ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా హృదయం పెట్టి ఇందాక చెప్పిన పద్ధతిలో ఏది నిత్య నైమిత్తికములు చేసుకుని చక్రార్చన చేసుకుని 1000 జపం చేసి తర్వాత పఠిస్తే అంత ఫలితం ఉంటుంది. అందుకు రహస్యనామ సహస్రనామైకమపి ఎప్పటేత్. అంతేకాదు ఇందులో ఒక్కొక్క నామం పఠించినప్పటికీ కూడా తస్య పాపాని నశ్యంతి మహాన్ చెప్పిన సంశయ. 1000 నామాలు కలిపి గుత్తిగా ఉండే ఫలితం చెప్పుకున్నాం. ఒక్కొక్క నామానికి కూడా అనేక కోట్ల పాపములని పోగొట్టే శక్తి ఉన్నది. అబ్బా అంత ఇందా అండి. ఎప్పుడైనా శాస్త్రవాక్యముల యందు అలా చెప్తారు కానీ అంటే దోషం వస్తుందండి. ఫలితం రాశారు కదా, శంకించిన దోషం ఒకటి వస్తుందట. అదే శాస్త్రవాక్యం నందు ఋషి చెప్పాడు సత్యం అని చేయడమే. అలా చేస్తే దానికి శ్రద్ధ అని పేరు. అప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక గురువుగారికి భయంకరమైన రోగం వచ్చిందట, ఎప్పటికీ తగ్గట్లేదు. అప్పుడు ఇద్దరు శిష్యులు ఉన్నారు. మా గురువుగారికి తగ్గాలండి, ఏదైనా చేస్తాం చెప్పండి, ఏదైనా ప్రక్రియ చెప్పండి అన్నట. అందులో అప్పుడు అక్కడికి వచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త గొప్ప మాట చెప్పాడు. ఏం లేదయ్యా, 10 అశ్వమేధ యాగాలు కానీ చేస్తే మీ గురువుగారికి ఉన్న రోగం పోతుందని చెప్పాట. వెంటనే మొదటి శిష్యుడు అన్నట్ట, ఒక్క అశ్వమేధ యాగమే ఎలా చేయాలో మనకు తెలియదు. పైగా కలియుగంలో అశ్వమేధ యాగం నిషేధం. అశ్వాలంబం, గవాలంబం, సన్యాసం, ఫలపైతృకం ఇవన్నీ కలవు, పంచచవర్జయత్ కదా. కలియుగంలో నిషేధించదగినది అశ్వమేధ యాగం. కేవలం అశ్వమేధ పన్నములు పఠించవచ్చు కానీ అశ్వమేధ యాగం కలియుగంలో చేయరాదని శాస్త్రం చెప్తున్నది. అలాంటప్పుడు గురువుగారికి 10 అశ్వమేధ యాగాలు చేస్తే రోగం తగ్గుతుందని చెప్పడం సమంజసమా? మొత్తాన్ని మా గురువుగారు రోగం తగ్గదని చెప్పడానికి ఇది ఇలా చెప్పాడు అనమాట అన్నాడు. ఎవడు మొదట ఆయన. రెండో ఆయన, అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి అన్నట్ట. ఏమంటే, మా గురువుగారు రోగం తగ్గిపోతుందని. ఏమంటే చెప్తున్నాడు, ఫలానా తీర్థంలో ఫలానా సమయంలో స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం లభిస్తుంది అని ఫలానా పురాణంలో చదివాను. నేను ఆ స్నానం చేసి ఆ ఫలితాన్ని గురువుగారికి ధారపోస్తున్నాను అన్నాడండి. ఆశ్చర్యకరంగా గురుగారి రోగం తగ్గింది. ఎందువల్ల? పురాణ వాక్యమే. మనము ఇలాంటివి చదువుతుండే అశ్వమేధ శతం వ్రజేత్తని చదువుతూ ఉంటాం, అపనమ్మకంతో ఉంటాం. అందుకే ఇంత చదివినా ఫలితం ఎందుకు రాలేదండి అంటే అందుకు, మరేమీ లేదు. ఎందుకంటే మందుతో పథ్యం ఒకటి ఉంటుంది. అందులో ఆయుర్వేదంలో అనుపానం అనేది చాలా ప్రధానం. మీకు మందు పాలతో పుచ్చుకున్నామన్నాడంటే పాలతోనే పుచ్చుకోవాలి. పొరపాటున అదే మందు నీళ్ళతో పుచ్చుకోండి, కొత్త రోగం వస్తుంది. మందు అదే, అనుపానం అంత ప్రధానంగా చెప్తున్నారు. అందుకే పారాయణకి సాధనకి అనుపానం ఏంటో తెలుసా? శ్రద్ధ అనుపానం. శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ. ఈ శ్రద్ధ ఎంత గొప్పదంటే, ఒకవేళ మీరు చెప్పారండి కానీ ఎంత చదివినా శంక వస్తుందండి, శ్రద్ధ రావట్లేదండి అని నిష్కపటంగా అంగీకరించామనుకోండి, శ్రద్ధ నీయమ్మా అని అమ్మ దగ్గర ఏడుద్దామండి. అదొక్కటైనా చేద్దాం. ఎందుకంటే అమ్మ శ్రద్ధాదేవి. శ్రద్ధా సూక్తమని వేదంలో ఒక సూక్తం ఉన్నది, అది పఠనం చేస్తే శ్రద్ధ వస్తుంది ముందు. అందుకే లలితా సహస్రనామాలపై శ్రద్ధ కలగాలంటే, యాదేవి సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రద్ధానామం లలితా సహస్రనామాల్లో కూడా ఉందిగా, సంతోషం. అటువంటి అభవ్యమైన విధానం చూపిస్తున్నారు. ఈ విధంగా చేయవలను. నిత్యకర్మానుష్ఠానాత్ నిషిద్ధకరణాదపి. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు నిత్యకర్మలు మొదలైనవి మానివేయడం వల్ల, చూడండి పాపాలు రెండు విధాలుగా వస్తాయట, నిత్యకర్మలు మానివేయడం వల్ల నిషిద్ధకరణాదపి. నిత్యకర్మలు మానివేయడం ఒక పాపం, చెయ్యకూడని పని చేయడం రెండో పాపం. అందుకు పాపాలు రెండు రకాలు, విధిని వదిలేయడం, నిషేధాన్ని చేయడం. అందుకు పాపానికి నిర్వచనం ఏమిటయ్యా అని చాలామంది అడుగుతుంటారే, ఇదేనండి. చేయాల్సింది చేయకపోవడం, చేయకూడనిది చేయడం, అది. అందుకు నిషిద్ధకరణాదపి. ఈ రెండు పాపాలు వద్దన్నా జరుగుతూ ఉంటాయి కలియుగంలో. అంతేగాని ప్రయత్నపూర్వకంగా చేద్దామని కాదు, ఇక్కడ వద్దన్నా జరుగుతూ ఉంటాయి. అలాంటి దోషాలు పోగొట్టాలి అంటే, యత్ పాపం జాయితే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక్క మారుగాని పఠనం చేస్తే విధిని వదిలివేసిన నిషేధాన్ని ఆచరించిన పాపం తొలగిపోతుందట. ఇంకేం కావాలండి? అందుకే కలియుగంలో లలితా సహస్రనామమే దిక్కు అని హైగ్రీవ స్వామి వారు ఎందుకు చెప్పారంటే, తెలిసిన విధి పాటించడానికి కూడా అవకాశం లేనిది. ఒక్కొక్కప్పుడు నిషేధాలు కూడా పాటించక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగని లలితా సహస్రనామం చేతిలో ఉంది కదా అని చెప్పి పాపాలు చేయడానికి సంసిద్ధం కాకూడదు. అనివార్యమైన పరిస్థితుల్లో జరిగిన పాపానికి పరిహారముగా పనికొస్తున్నది. ఇది తెలుసుకోవాల్సినది. అత్రైక నామ్నో యాశక్తి పాతకానాం నివర్తనే తన్ నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ. గొప్ప మాట చెప్తున్నాడు. ఇందులో ఒక్క నామం ఎంత శక్తివంతమంటే, ఇందులో ఒక్క నామం పోగొట్టగలిగే పాపాన్ని 14 భువనాల్లోనూ ఎవరూ చెయ్యలేరు. అర్థమైందా ఆ వాక్యం చెప్పిన తీరు? ఇందులో ఒక్క నామం పోగొట్టగలిగే పాపాన్ని 14 లోకాల్లో కూడా ఎవరూ చేయలేట. అంటే మీరు ఎంత కష్టపడి జన్మంతా ఎన్ని పాపాలు చేసినా ఇందులో లలితా శాస్త్రం ఒక్కటొచ్చి మొత్తం దగ్ధం చేసి ఇంకేమైనా ఉన్నాయా దగ్ధం చేయడానికి అడుగుతుందిటండి. ఇక్కడ మనకి కెపాసిటీ లేదు అన్ని పాపాలు చేయడానికి, ఎన్ని చేయు దగ్ధం చేయగలిగిన శక్తి ఉన్నది. ఈ మాట చెప్పగానే అమ్మ పాదములు పట్టుకోవాలని, అయ్యో నాలాంటి పాపాత్ముడు తరించగలడా అని ప్రశ్న వస్తే లలితా సహస్రనామం నేను ఉన్నాను రా అని చెప్తాయండి. అంతకంటే ఏం కావాలి, ఇంత అభయం ఇస్తున్నాయి. ఇందులో ఒక్క నామం చాలు సమస్తమైన పాపాలని పోగొట్టగలదు. అందుకు ఎస్ త్యక్త్వా నామ సహస్రం పాపాహాని మభీప్సతి సహి సీత నివృత్యర్థం హిమశైలం నిషేవతే. అసలు లలితా సహస్రంలో కవిత్వం చాలా ఎక్కువ అండి. ఇంత కవిత్వం ఉన్న సహస్రనామ స్తోత్రాలు మరొకట్లో గుర్తుపెట్టుకోండి. అందుకే సహస్రనామ స్తోత్రం అంటామా, దీనికి కావ్యం అంటామా మరొకటి. నిన్ననే అన్నాం ఇది స్తోత్రం కాదు శాస్త్రం అన్నాం, ఇప్పుడు రెండో వాక్యం కలుపుకోండి, ఇది స్తోత్రము శాస్త్రము కావ్యము కూడా. స్తోత్రం కాదు అన్నామంటే అర్థం స్తోత్రం మాత్రమే కాదని అర్థం, అంతేగాని స్తోత్రం కాదని కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పదముల్ని. అందుకే స్తోత్రం మాత్రమే కాదు శాస్త్రము, స్తోత్రము శాస్త్రము మాత్రమే కాదు కావ్యము. ఒక కవిత్వంలో ఎన్ని అలంకారాలు ఉండాలో, ఎన్ని అందాలు ఉండాలో, శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అవన్నీ ఇందులో ఉన్నాయండి. ఔచిత్యం అన్నీ కనబడతాయి. అందుకు కావ్యంగా ఒక లిటరీ పీస్ అలా కానీ మనం పరిశీలిస్తే అత్యద్భుతమైన కావ్యం ఇది. ఇక సంగీతానికి కావలసినంత ఉంది. అలాగని మేము ట్యూన్స్ కట్టి పాడతామని మాత్రం అనద్దు, దానిలో ఉన్న చాలా అనుష్టిప్పు, దాన్ని గౌరవిస్తే చాలు. మొత్తానికి అటు సంగీతం ఉంది, సాహిత్యం ఉన్నది, అంత విశేషం. కవిత్వం ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. సహస్రనామాన్ని పక్కన పెడదాం, పాపాలు పోగొట్టుకోవడానికి ఇంకేదైనా ప్రయత్నం చేద్దామండి అని సహస్రనామాన్ని విడిచిపెట్టి ఇంకేదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎలాంటిది అంటే, చలి తగ్గించుకోవడానికి నిప్పును విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళడం లాంటిది అయ్యా అన్నాడు. ఎంత గొప్ప ఉపమానం అది. హిమాలయాలకు వెళ్తే అలా ఉన్నది. భక్తో యక్కీర్తయే నిత్యమిదం నామ సహస్రకం తస్మై శ్రీ లలితాదేవి ప్రీత అభీష్టం ప్రయచ్చతి. నిత్యానుష్ఠానంగా ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్రమును పఠిస్తారో లలితాదేవి ఒక్కసారి ప్రీతి చెంది వారి అభీష్టముల్ని నెరవేర్చుతున్నది అని చెప్తున్నారు. అంతేకాదు ఇది చదవకుండా నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటే వాడేం భక్తుడయ్యా, అదొక మాట అంటున్నాడు ఇక్కడ. పైగా రోజూ పఠించలేకపోతే పుణ్యవాసరముల యందు దీన్ని పఠించాలి. నిత్యానుష్ఠానం లేకపోయినా పర్వకాలాల్లో అనుష్ఠానం చేయాలి. అది ఎలాగో అంటే, నిత్యం సంకీర్తన అశక్త కీర్తయేత్ పుణ్యవాసరే సంక్రాంతౌ, సంక్రాంతి యందు అలాగే విషువుల యందు. ఇవి సరిగ్గా మనకి ఏడాదికి 2 సంక్రమణాల్లో వస్తుంది ఇది విషువులు. అలాగే స్వజన్మత్రితయే దినే, స్వజన్మత్రితయే దినే అంటే తన పుట్టినరోజు నుంచి 3వ రోజుట, తన పుట్టినరోజునాడు చేయవలసిన అనుష్ఠానాలు చాలా ఉన్నాయి, అక్కడి నుంచి 3వ రోజుకు శక్తి వస్తుందిట. అప్పుడు కానీ ఇది పఠిస్తే చాలా విశేషము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే పుట్టినరోజునాడు ఏం చేయాలి అంటే, మీ పిల్లల చేత తప్పులు లేకుండా లలితా సహస్రనామ స్తోత్రం పఠింపజేయండి 3 రోజుల పాటు వరుసగా. 3 రోజులు పఠిద్దాం. లేదా వారికి ఇంకా పఠించగలిగే వయస్సు లేనప్పుడు వాళ్ళ క్షేమం కలిగించు తల్లి అని అమ్మను ప్రార్థిస్తూ వారి క్షేమం కోసం మనం పఠించవచ్చు. నవమ్యాం వా చతుర్దశ్యాం సీతాయాం శుక్రవాసరేం. నవమ్యాం చతుర్దశ్యాం అంటే నవమి చతుర్దశి తిథులు. ఇవి నిజానికి 2 పక్షాల్లోనూ గొప్పవే కానీ సీతాయాం అని ప్రత్యేకించి అంటున్నారు కనుక శుక్లపక్ష నవమి శుక్లపక్ష చతుర్దశి. ఆ 2 తిథుల్లో కూడా చంద్రకళల్లో చాలా విశేషమైన అంశం ఉంటుంది. శుక్రవాసరే శుక్రవారం రేపు రాబోతున్నదిగా చక్కగా అనుష్ఠానం చేసుకోవచ్చు. కీర్తయే నామ సహస్రం పౌర్ణమాస్యాం విశేషత, పూర్ణిమ వచ్చినప్పుడు మరింత విశేషంగా దీన్ని పఠించాలి. పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం పంచోపచారై సంపూజ్య పఠే నామ సహస్రకం సర్వే రోగా ప్రణశ్యంతి దీర్ఘమాయుశ్చ విందతి. ముఖ్యంగా పూర్ణిమ నాడు చంద్రబింబంలో అమ్మవారిని ధ్యానం చేస్తూ కేవలం పంచోపచారములు చేసి సహస్రనామాన్ని పఠిస్తే అన్ని రోగాల నుండి బయటపడవచ్చు. ఇవి ప్రయోగాలండి. ఇంతవరకు ఫలశ్రుతులు చెప్పారు, ఇప్పుడు ఒక్కొక్క ప్రక్రియగా మనం ఒక్కొక్క ప్రయోజనం కోసం దీన్ని ఎలా వాడుకోవాలి, ఇలాంటి ప్రయోజనాలు కొన్ని ఇక్కడ చెప్పారు. ఇంకా తంత్రశాస్త్రాల్లో చాలా చాలా విశేషంగా లలితా సహస్రనామ ప్రయోగాలు ఉన్నాయి. శిష్యులైన వారు ఆ విధంగా చేసిన వారు ఉన్నారు. ఇందులో కొన్ని గుర్తులు తీసుకుని వాటికి ముందు వెనక శ్రీమాత్రే నమః అనే దాన్ని సంపుటితం చేస్తూ జపం చేసినట్లయితే కొన్ని కొన్ని ఫలితములు ఉంటాయి. ఇప్పటి వరకు సామాన్య ఫలములు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రక్రియలుగా ప్రయోగములుగా ఒక్కొక్క ప్రయోజనం కోసం ఎలా చేయాలి అనేది మళ్ళీ వివరణ ఉంటుంది. వాటిని మిగిలిన రోజుల్లో సందర్భానుగుణంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ప్రధానమైన ఫలశ్రుతిని చెప్పుకున్నాం. ఈ విధంగా హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్తూ నామదృష్టితో లలితా శాస్త్ర నామాలను పఠించవద్దు అన్న వాక్యాన్ని మరొక్కసారి మనం అనుకుంటూ ఇందులో ప్రతిదీ కూడా మంత్రమే అనే భావనతో అనుసంధానం చేయాలి. ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంగా, ఈ మంత్రములకు అర్థం చెప్పుకోవడమే ఒక పెద్ద ఉపాసనగా మనం భావిస్తూ ఒక అఖండముగా నిరాఘాటంగా అందరం ఈ సహస్రనామ స్తోత్ర భాష్యం వినే భాగ్యం అమ్మవారి పావనమైన కార్తీక మాసంలో కల్పించి పరమ పావనమైన మార్గశీర్ష మాసం వరకు మనకు కొనసాగిస్తూ మండల దీక్షగా చేయిస్తూ ఇందులో మనకి ఒక పూర్ణిమ రెండు అమావాస్యలతో పాటు అమ్మవారి పర్వములు నవమి అష్టమి చతుర్దశి ఇవి కూడా వస్తున్నాయి. పంచపర్వాలు మనకు సుమారు రెండు మార్లు ఏంటి మూడు మార్లు పునరావృతం అవుతున్నాయి శుక్లపక్ష కృష్ణపక్షముల్లో. అలా విశేషంగా చేసుకోవాలి, ఒక ఉత్సవంగా చేద్దామనే కోరికతోనే దీన్ని చేయడం జరిగినది. ఇవాటి నుంచి మనందరం లలితోత్సవం చాలా విశేషంగా చేద్దాం. ఇక్కడ ఉన్న ఒక్కరు మరొక పది మందినైనా ఉత్సవంలో పాల్గొనేలా చేయాలి. శ్రీమాత్రే నమః కోట్ల కొలది రావాలి. ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే కొద్ది నెలల క్రితం ఒక సిద్ధపురుషుడు చెప్పిన ఒక మాట మీతో పంచుకోవాలి. భారతదేశంలో అధార్మిక ఆసురి శక్తులు చాలా విశేషంగా వ్యాపించి ఉన్నాయి, భండాసురు శక్తులు. వాటి నుంచి బయటపెట్టాలంటే ఏం చేయాలి? ఒక ఆయన జీవన్ముక్తుడైన ఒక మహాపురుషుడు నిరంతరం దేశక్షేమం కోసమని యజ్ఞయాగాలు చేయిస్తూ ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ మహాపురుషులు ఉన్నారు. వారు స్వయంగా చెప్పినటువంటి ఒక విషయం ఇది, ఈ దేశం ఎలా బాగుపడుతుంది, ఈ ధర్మం ఎలా కాపాడబడుతుంది అని తపన పడుతున్నారు ఆయన. అలా తపన పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండి, కుంకుమార్చన కోటి ఉందంటే వచ్చి చేసేవాళ్ళు ఉంటారు, కానీ దేశం కోసం ఒక్క నామం చదువురా అన్నా చదివే వాళ్ళు లేరు. కానీ అలాంటి సిద్ధపురుషులు ఉన్నారు, అందుకే దేశం ఇంకా ఉన్నది. అలాంటి సిద్ధపురుషుడిని ఒకరిని చూసే యోగం నాకు లభించింది. మా గురువు గారు ఆ సిద్ధపురుషులు ఆయన అన్న ఒక్క మాట ఇప్పటికీ మర్చిపోలేము, ఈ దేశం ఎలా బాగుపడుతుందని మహాలక్ష్మి ముందు ఆయన కన్నీరు ఖర్చు వెలికి రాగానే ఒక 9 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్నటువంటి ఒక అమ్మాయి పట్టుపరికిని కట్టుకుని వెలిగిపోతూ అటువైపు వెళుతూ నీ ధర్మానికి నీ దేశానికి రాజేడు రా అని వెళ్ళిపోయింది ఆ తల్లి. అప్పటి నుంచి ఆయన చేసింది ఏమిటంటే మన ధర్మానికి ఒక పాలకుడు కావాలి. ఇప్పుడు ఎవరా పాలకులు? సామ్రాజ్య పట్టాభిషేకం చేయాలి అనగానే ఇద్దరికీ ఆ శక్తి ఉన్నదండి. ఒకటి, శివుని యొక్క శక్తిని మనం పట్టాభిషేకం చేయవలసింది తప్ప మరేమీ లేదు. శివుని యొక్క శక్తి రెండు రూపాలతో ఉంటుంది, పురుష రూపంలో రామచంద్రమూర్తి, స్త్రీ రూపంలో లలితాంబిక. వీళ్ళిద్దరే మళ్ళీ భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడగలరు ఇద్దరే. అందుకు ఆ రామ వెంకటమూర్తికి నిత్యం తిరుమలలో సామ్రాజ్య పట్టాభిషేకం చెయ్యేలా చేసేలా ఆయన ఆజ్ఞాపించారట. అప్పటి నుంచి గురుదేవుల ఆజ్ఞతో లలితా సామ్రాజ్య పట్టాభిషేకం జరగాలి ఆ ఒక తపన ఉండెను. ఎక్కడ ఏది చెప్పినా మరొక రకంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఎలాంటి చోటు చేస్తే బాగుంటుంది అంటే, నిన్నని ఇక్కడ స్ఫురణకొచ్చింది, కేవలం ప్రవచనమే చెప్పుకుంటూ ఇదివరకు ఇక్కడ ప్రవచన రూపంలోనే పట్టాభిషేకం చేసుకున్నాం, అలాగే ఇప్పుడు ప్రవచన రూపంలో చెప్పుకుందాం అనుకున్నాం, కానీ ఆత్మీయులు అమ్మవారి భక్తులు నిష్కల్మషమైన హృదయం కలిగినటువంటి వారు సహృదులు హరిప్రసాద్ గారితో చెప్పగానే సంతోషంగా చేద్దానన్నా అన్నారు ఆయన. అందుకు ఒక పట్టాభిషేక దీక్షకు మనం వెళదాం, దానికి తగ్గట్టు అందరం కూడా కోట్లు సంపాదిద్దాం. కోట్లు అంటే శ్రీమాత్రేణ మహాకోట్లు, ఇంకేమీ అక్కర్లేదు, చేర్చండి ఎన్ని కోట్లు చేరుస్తారో ఇక్కడ. ఇవాటి నుంచి అదే దీక్ష. అలాగే రేపటి నుంచే ఇక్కడ అమ్మవారికి విశేష అర్చనలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం జరుగుతున్నట్టే రేపు ఇక్కడ సహస్రనామార్చన జరుగుతుంది, కానీ ఇప్పుడు విశేషించి మనం లలితా సహస్రనామ భాష్య ప్రవచన యజ్ఞ దీక్షితులుగా రేపు చేస్తున్నాం కనుక మరొక ప్రత్యేకత రేపు. దీనికి తోడు ఇక రాబోయే పంచపర్వాలు ఈ పూజలు విశేషంగా చేద్దాం. ఇంకా ప్రణాళికలు ఏమిటి అనేది వారితో చర్చ చేసి చెప్పడం జరుగుతుంది. అందరూ ఉత్సాహంగా ఉత్సవంతో పాల్గొనడానికి సిద్ధమే కదా, ఎలా చెప్తారో చెప్పండి. అందుకు చెప్తున్న నేనే కాదు, వింటున్న మీరు చాలా దీక్షితులు. నాకు ఇంకా తెలుసు చాలామంది పై ఊళ్ళ నుంచి వచ్చి 40 రోజుల కోసం దీక్షితులై అమ్మవారు ఉపాసకులు చాలామంది చాలా శ్రద్ధతో ఇక్కడ కూర్చునున్నారు. అలాంటి వారి యొక్క అనుగ్రహ ప్రసారం కూడా నా మీద పడి నేను సరిగ్గా చెప్పడానికి మరింత శక్తినిస్తుంది. కూర్చున్న చోటు అది, ఎందుకంటే మేము కూర్చున్నది అమ్మవారి ఒళ్ళో, గురువుగారి పాదాల దగ్గర, మహోపాసకుల ముందు. ఇంత పరిసరాల మధ్య కూర్చున్నాక ఇంకా అమ్మ పలక్కెవరు పలుకుతారు? అందుకు కేవలం సహస్రనామ స్తోత్రం పఠించి వెళ్ళిపోతానన్న నా చేత ఇన్ని పలికించిన అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ రేపటి రోజున మళ్ళీ సమావేశమై మనం రేపు ప్రథమ నామంతో భాష్యం ప్రారంభించుకుందాం. సర్వం శ్రీ లలితాదేవత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీ 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 లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్రాజరాజేశ్వరీ పరదేవతకి, శ్రీమద్రాజరాజేశ్వరీ పరదేవతకి, శ్రీమద్రాజరాజేశ్వరీ పరదేవతకి జై.